కైలాస పర్వతం మీద పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంగా సంభాషిస్తున్నారట, లోక శ్రేయస్సు కోసం, తమ కోసం కాదు. వాళ్ళు ఏం మాట్లాడిన అందులో అమ్మవారికి పార్వతీదేవికి భక్తులంటే చాలా అభిమానం కనుక ఒకరోజు స్వామివారితో అంది, భగవన్ దేవదేవేశ శంభో శంకర శాశ్వత మహాదేవ జగన్నాథ శివ విశ్వార్తిహారక. ఓ భగవంతుడా, సకల దేవతలకి అధిష్టాన దేవతవి నీవు, ఈశ్వరుడివి, శాశ్వతుడివి, ఆనందాన్ని సుఖాన్ని లోకానికి పంచిపెట్టడమే నీ లక్ష్యం. దారిద్ర్యే మహతి ప్రాప్తి అన్నారు. మహాదారిద్ర్యంతో పీడింపబడే జనం నా కళ్ళ ముందు కనిపించినప్పుడు దుఃఖం వస్తోంది. కుష్ఠరోగే జ్వరే భ్రమే, ఇంకా కొంతమందికి కుష్ఠరోగాలు, కొంతమందికి జ్వరాలు, కొంతమందికి ఏవో రకరకాల మతి చాంచల్యాలు. ఈ శోకాలన్నీ చూసి దుఃఖం కలిగి వీళ్ళకి తేలికగా ఈత కష్టాల్లోంచి బయటపడటానికి ఏదైనా మార్గం ఉంటే నువ్వు చెబుతావేమో అని అడిగాను. ఆ క్షణమే, పూజ చేసిన తక్షణమే శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి దేవుడు ఎవరైనా వీళ్ళ కోసం ఉన్నాడా ఈ లోకంలో అనగానే అప్పుడు ఆయన చెప్పాడు, నేనే స్వయంగా హనుమంతుడు అనే పేరుతో భూలోకంలో అవతరించాను. రుద్రవీర్య సముద్భవుడా హనుమంతుడు. ఆయనకి నాకు అభేదం. పరమాత్ముడైన విష్ణువు రాముడిగా అవతరిస్తే ఆ రాముడికి సేవ చేయడం కోసం నేను వచ్చాను. ఆ ఆంజనేయ స్వామిని పూజ చేస్తే చాలు, దారిద్ర్యం తొలగుతుంది. విడిచిపెట్టకుండా ఏడిపించే శని కూడా ఒక్క హనుమంతుడి పేరు చెబితేనే విడిచిపెడతాడు. ఆ హనుమంతుడిని పూజిస్తే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని దోషాలన్నీ ఆ క్షణమే పటాపంచలైపోతాయి. ఆంజనేయ పూజితశ్చేత్ పూజితాః సర్వదేవతాః. ఒక్క ఆంజనేయుడు కనుక పూజింపబడితే సకల దేవతలు పూజింపబడినట్టే, సందేహం లేదు. హనుమన్ మహిమా అశక్యః బ్రహ్మణాపి నవర్ణితుం. హనుమంతుడి మహిమ ఎంత గొప్పదో బ్రహ్మదేవుడు అంతటి వాడు కూడా వర్ణించలేడు. బ్రహ్మచేత కూడా వర్ణించడానికి అలవి కాని మహామహిమ హనుమంతుడిది. పైగా సమస్త శాస్త్రాలు పరిశోధించి చెప్పిన వాటి ఇది. ఋషులు కూడా ఇదే మాట అన్నారు, ఆరోగ్య సర్వశాస్త్రాన్ని సర్వాణ్యపి మహర్షిభి ఇదమేకం సునిర్ణీతం నదైవం హనుమత్పరం. వేదాలు, పురాణాలు, శాస్త్రాలు, ఇతిహాసాలు అన్ని కూడా బాగా పరిశోధించాక ఋషులంతా కలిసి ఒక నిర్ణయానికి వచ్చి హనుమంతుడి పూజ అందులో ముఖ్యంగా కలియుగంలో వాళ్ళకి మరింత శ్రేష్టము, ఎంత తేలికగా మానవులకి శుభమిచ్చేటటువంటి దైవం లేడు. ఆంజనేయుడికి శివుడిలో ఉన్న ఆ అమాయకత్వము ఉన్నది, కరుణ ఉన్నది, రామభక్తి కారణం చేత అన్ని మహిమలు ఉన్నాయి, రాక్షసుల్ని సంహరించే విష్ణుశక్తి ఉంది, దేవతల యొక్క అంశాలన్నీ ఉన్నాయి. ఇన్ని రకాల శక్తులు కలిగిన హనుమంతుడే గొప్ప దైవం. నా దైవం హనుమత్పరం అన్నారు. హనుమంతుడి కంటే గొప్ప దైవం మరొకడు లేడు అని నిర్ణయించారు. హనుమంతుడి ఉపాసన వల్ల పార్వతి ఇవన్నీ లభిస్తాయని చెప్పాట. ఏమేమిటవి? బుద్ధి, మొదట హనుమంతుడి ఉపాసన వల్ల తెలివితేటలు కలుగుతాయి. ఏ పని చెయ్యవచ్చో ఏ పని చెయ్యకూడదో మనకి ఎవరూ చెప్పలేరు. ఆ విచక్షణ జ్ఞానాన్ని, మంచి తెలివితేటల్ని ఆంజనేయ స్వామి వారు తన పూజ చేసిన వారికి ఇస్తాట. ఆ తర్వాత బలం ఇస్తాట, యశ కీర్తినిస్తాట, ఆయన ధైర్యం. మనిషి ఏ పని చేయడానికైనా ధీరత్వం కావాలి, ధైర్యం కావాలి, ధైర్యం ఇస్తాడు ఆయన. నిర్భయత్వం, భయం విడిచిపెట్టేలా చేస్తాడు. ధైర్యం వేరు, నిర్భయత్వం వేరు. కొంతమంది పనులు చేయడంలో ధైర్యంగా ఉంటారు, మనుషులు చూస్తే భయం కలుగుతుంది. కానీ హనుమంతుడి యొక్క ఉపాసన వల్ల ఎవరిని చూసినా మనకి భయం కలగదు. పెద్ద పెద్ద అధికారులను చూసినా, రాజాధిరాజులను చూసినా, పాపాత్ములను చూసినా శారీరక మానసిక దార్ఢ్యములు కలుగుతాయి, భయం తొలగుతుంది. అరోగత రోగాన్ని తొలగిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు ఆయన. అజాడ్యం, జాడ్యము అంటే మందకొడితనం. కొంతమంది పనులు చురుకుగా చేయలేరు, కానీ హనుమంతుడి ఉపాసన ఉంటే చురుగ్గా పని చేయగలుగుతారు. వాక్పటుత్వంచ, ఇంకా వాక్య చమత్కారం హనుమంతుడి సొమ్ము. హనుమంతుడు వ్యాకరణ పండితుడు, హనుమంతుడు బుద్ధిమంతుడు. సూర్యుడి దగ్గర శిష్యరికం చేసి 9 వ్యాకరణాలలో పాండిత్యం సంపాదించాడు. ఆయనంత బాగా మాట్లాడేవాడు మరొకడు లేడు. రాముడు అంతటి వాడు ఈ హనుమంతుడి యొక్క పాండిత్యం విని ఆయన మాటలు విని మెచ్చుకుని లక్ష్మణుడితో చూసావా లక్ష్మణ ఈతడు మాట్లాడేటట్టు ఎవరైనా మాట్లాడతారా అని పొగిడాడు అంటే దాన్ని బట్టి ఆలోచన చెయ్యండి. ఆయన మహానుభావుడు, తన పాండిత్యం తనని పూజించే వాళ్ళకి ఇచ్చి వీళ్ళలో వాక్పటుత్వం పెంచుతాట, మాట్లాడే చమత్కారాన్ని వాక్య పటుత్వాన్ని ఇస్తాట. ఇవన్నీ హనుమత్ స్మరణాద్భవేత హనుమంతుడి యొక్క స్మరణ వల్ల కలుగుతాయి. ఈ హనుమంతుడి యొక్క ఉపాసన వల్ల లాభాలేమిటి అంటే యత్రాస్తి భోగో నహి తత్ర మోక్ష, యత్రాస్తి మోక్షో నహి తత్ర భోగ, శ్రీమారుదే సేవన తత్పరాణం భోగశ్చ మోక్షశ్చ కరస్థైవ. మోక్షం కావాలంటే అక్కడ ఇహభోగాలు ఉంటే వాటి సంపదలు ఉంటే మోక్షం రాదుగా మరి. అంచేత నాకు మోక్షం కావాలి అనుకున్న వాడికి సంపదలతో కూడిన భోగములు ఉండవు. భోగం కావాలంటే మోక్షం ఉండదు. కాబట్టి మనకు మోక్షం కావాలా భోగం కావాలా? ఇహలోకంలో ఉన్నప్పుడు భోగాలు లేకపోతే ఎలా బతుకుతాం? భోగాలు ఉంటే మోక్షం రాకపోతే ఎలా మరి? మరణానంతరం మోక్షము కావాలి కదా. కానీ హనుమంతుని పూజిస్తే ఈ లోకంలో సుఖాలు అనుభవిస్తాం, సంపదలు పొందుతాం, అంటే భోగాలు ఉంటాయి, చచ్చిన తర్వాత మోక్షము ఉంటుంది. భోగశ్చ మోక్షశ్చ కరస్థయేవ, ఇటు భోగం ఇటు మోక్షం రెండు చేతులు ఉంటాయి. అరిచేతిలోనే పెట్టుకునేలాగా ఏర్పాటు చేస్తాట ఆయన. అరచేతిలో ఉసిరికాయ తిప్పుకున్నట్టుగా హనుమంతుని యొక్క పూజ వల్ల ఏకకాలంలో ఈ రెండు వచ్చి పడిపోతాయి అన్నారు. అంతటి మహానుభావుడు హనుమంతుడు అంటే ఆయన అనుగ్రహం ఉంటే ఐశ్వర్యం, ఆయన అనుగ్రహం ఉంటే అరోగత్వం. ఎక్కడైనా ఎవరికైనా సుస్పష్టంగా చెప్పాడు ఈయన. ఒక్కొక్కళ్ళు ఉంటారు అనుకోకుండా కళ్ళు తిరిగి పడిపోతాయి. ఒక్కొక్కళ్ళకి ఈ దిక్కుమాలినటువంటి పిశాచాది రోగాలు పట్టుకుంటాయి జాడ్యాలు. భూతిం జలం మూలికాంచ హనుమన్ మనునాప్రియే మంత్రయత్వాతు దాతవ్యం రోగశాంత్యర్థమేవచ. హనుమంతుడి యొక్క మంత్రం చదువుతూ విభూతి కాని నీళ్లు కాని తీసుకుని నుదుటి పెడితే విభూతి, ఆ రోగం పోతుంది. అపస్మారకంలో పడిపోవడం మూర్ఛ రోగాలు ఉంటాయి ఫిట్సు. హనుమంతుడి మంత్రం ఒకటి ఉన్నది ద్వాదశాక్షరి మంత్రం, ఆ మంత్రం చదువుతూ తీర్థం నోట్లో పోస్తే తక్కన ఆ రోగాలన్నీ పోతాయట. కొంతమంది ఎన్ని మందులు వేసినా తక్కని మూర్ఛ రోగాలకి గురై శాశ్వతంగా బాధపడుతూ ఉంటారే, వాళ్ళకి ఇదే గొప్ప మంత్రము అన్నారు. హనుమత్ ద్వాదశాక్షరి మంత్రాన్ని పఠిస్తూ తీర్థం తీసుకొచ్చి నోట్లోకి వస్తే ఇక మళ్ళీ ఏ వైద్యుల దగ్గరికి వెళ్ళక్కర్లా, నిజమైన వైద్యం అదే ఇస్తుంది అన్నారు. అది అటువంటి హనుమంతుడు ఈ కలియుగంలో భక్తులకి కొంగు బంగారం లాంటి వాడు. బంగారం దూరంగా ఉందంటే ఇబ్బంది, కానీ కొంగును కట్టుకుంటే బంగారం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకోవచ్చు. అవకాశం ఉంటే చేతికి ధరించవచ్చు, లేదా కొంగునుంది కాబట్టి డబ్బులు కావాలంటే అమ్ముకుని ఉపయోగించుకోవచ్చు. హనుమంతుడిని ఉపాసన చేయడం అంత సుఖము అన్నారు. ఆయన రుద్రవీర్య సముద్భవుడు, విష్ణువంశ సంభూతుడు, సకల దేవతా స్వరూపుడు. ఈ అన్ని కారణాల చేత మహానుభావుడిని ఉపాసన చేస్తే మానవులకి సకల దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఒకసారి పరాశరుడు అని ఒక మహాముని తపస్సు చేసుకుంటూ ఉంటే మైత్రేయుడు అనేటటువంటి మహర్షి ఆయన దగ్గరకు వచ్చాడు. ఈ మైత్రేయుడు చాలా గొప్పవాడు, దుర్యోధనుడిని శాపం పెట్టిన వాడు ఈయనే. నీ తొడలు విరిగిపోవాలని దుర్యోధనుడు ఇలా తొడలు కొట్టుకు తరిచేట కృష్ణుడు రాయబారానికి వచ్చినప్పుడు. ఎరా నేను ఉండగా ఇక్కడ తొడలు తరుచుకుని నాటకం ఆడతావా, నీ తొడలు భీముడి గద వల్ల పగిలిపోగాక అని చెప్పించాడు. దెబ్బకి పగిలే అందుకే అంతటి గొప్పవాడు మైత్రేయుడు అంటే. అటువంటి మైత్రేయ మహర్షి ఒకనాడు వ్యాసుడి తండ్రి పరాశరుడి దగ్గరకు వచ్చాడు, నమస్కారం చేశాడు. అయ్యా ఈ కలియుగం అంటే నాకు భయం అండి, ప్రాప్తం కలియుగం ఘోరం మోహమాయా సమాకులం అధర్మానృత సంయుక్తం దారిద్ర్య వ్యాధి పీడితం. స్వామి కలియుగం చాలా ఘోరమైనది, ఈ కలియుగంలో మానవులు మహామాయలలో పడిపోతారు, మోహంలో ఇరుక్కుపోతారు, రోగాల్లో పడిపోతారు, అధర్మం. అసలు ధర్మం అంటే ఏమిటండి? గురువు యొక్క పాదసేవ ఒకటే ధర్మం ఈ సృష్టిలో. అది విడిచిపెట్టేస్తారు కలియుగంలో, పైకి గురువు అంటారు కానీ అన్ని లోపల నాటకాలే. ఇదిగో అందు కారణం చేత దారిద్ర్య వ్యాధి పీడితం, వీళ్ళంతా పాపం కలియుగంలో దారిద్ర్యంతో పీడింపబడుతున్నారు. ఈ యుగంలో మానవులను చూస్తే భయం వేస్తోంది. అందుకే అడుగుతున్నాను, కిం సేవ్యం శివమిచ్చతాం. మానవుడు సుఖం పొందాలంటే, ఆనందం పొందాలంటే ఏ దేవుడిని ఉపాసన చెయ్యాలో తొందరగా చెప్పమన్నాడు. అప్పుడు ఆయన, మైత్రేయ నువ్వు అన్నది నిజమే, ఈ కలియుగం పాపసంకులమైనది, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఈ ప్రజల్లో స్థిరబుద్ధి ఉండదు, చంచలత్వం ఉంటుంది, పాపాత్ములు వాళ్ళు సుఖంగా ఉండరు, ఇతరులు సుఖంగా ఉండలేవరు. ఎవ్వడికి పొరపాటున పిల్లికి కూడా బిచ్చం పెట్టినటువంటి స్వార్థపరులు, లోభులు, ధనకాంక్షాపరులు పెరిగిపోతారు ఈ కలియుగంలో. ఇటువంటి వారిని తేలికగా ఉద్ధరించే మహాదైవం హనుమంతుడు. ఏకో దేవః సర్వద శ్రీ హనుమాన్, ఏకో మంత్రః శ్రీ హనుమత్ ప్రకాశః, ఏకా మూర్తిః శ్రీ హనుమత్ స్వరూపాచ, ఏకం కర్మ శ్రీ హనుమత్ సపర్యా. హనుమంతుడే ఒకడే మానవులకి, అందరూ ముఖ్యంగా కలియుగంలో ఉన్న వాళ్ళకి సరియైన దేవుడు. అన్ని కార్యక్రమాలు సిద్ధింపచేసేది హనుమన్ మంత్రం. హనుమన్ మంత్రం చేస్తే అనుకున్న పనులన్నీ నమ్మి చెయ్యాలి, అవి తీరుతాయి. అందగాడు మహానుభావుడు హనుమంతుడు. ఆయనే నిజంగా మనల్ని అనుగ్రహించే దివ్యమూర్తి. హనుమంతుడి సేవ కంటే గొప్ప పని మరొకటి లేదన్నారు. సేవ కంటే గొప్ప ఏముందండి? ఎప్పుడూ కూడా కింకరులు అంటే అర్థం ఏమిటి? ఏం చెయ్యము అని అడుగుతారట. కింకరోమి కింకరోమి అని అడుగుతారట. శిష్యులు గురువు దగ్గరకు వచ్చి, గురువు గారు మమ్మల్ని ఏం చేయమంటారు, మీకోసం ఏం చేయమంటారు అని ఎప్పటికప్పుడు కింకరోమి ఏమి చేయము అని అడుగుతారు కనుక కింకరులు అన్నారు. ఇలా కింకరులు అనిపించుకున్న వాడికి ఖచ్చితంగా మోక్షం వస్తుంది. ఆ రకమైనటువంటి మానవులకి ఏం చేస్తే బాగుంటుందో చెప్పు. హనుమంతుని సేవ చేసే విధానం చెప్పమనగానే ఆయన చెప్తూ పదే పదే హనుమంతుణ్ణి భక్తి శ్రద్ధలతో, హనుమా నీ సేవ చేస్తాం, నీ భక్తుల సేవ చేస్తాం, నీ పురాణాలు చెప్పే పౌరాణికుల సేవ చేస్తాం, ఈ హనుమత్ సపర్య మాత్రమే నిజమైన సపర్య, ఆ ఒక్క సపర్యతోటే మానవుడు మోక్షం పొందుతాడు అని మైత్రేయుడికి ఆయన చెప్పాడు. హనుమంతుడికి చాలా రూపాలున్నాయి. ఏకముఖ హనుమంతుడు, త్రిముఖ హనుమంతుడు, పంచముఖ హనుమంతుడు, సప్తముఖ హనుమంతుడు, నవముఖ, దశముఖ, ఏకాదశముఖ హనుమంతుడు. ఇవన్నీ హనుమంతుని యొక్క అవతారాలు. అందులో ఇంకా హనుమంతుల్లో ఐదు ముఖాలు కలిగినటువంటి హనుమంతుడి యొక్క ఉపాసనకి అంతా ఎంత కాదన్నారు. పంచముఖ హనుమంతుని ఉపాసన అందులో కలియుగం వాళ్ళకి, ఏ యుగం వాళ్ళకైనా గొప్పది, కలియుగం వాళ్ళకి మరింత సిద్ధి అన్నారు. తతోపి పంచవక్త్రస్య మారుతే జగదీశితు విద్యా సిద్ధికరీ శీఘ్రం గుర్వనుగ్రహతో మునే. ఐదు ముఖములు కలిగిన హనుమంతుడి మంత్రం అన్నదే ఆ మంత్రం సిద్ధినిస్తుంది. ఆ ఉపాసన విద్యని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. అసలు మంత్రం అంటే ఏమిటి? అయ్యా మంత్రం చేయమంటున్నారు, హనుమంతుడి మంత్రం అంటున్నారు, ఇంకో మంత్రం అంటున్నారు, మంత్రం అంటే ఏమిటి? మననాత్ త్రాయతే ఇది మంత్ర, మననము చేయడం వల్ల రక్షిస్తుంది కనుక మంత్రము అన్నారు. దానిని పదే పదే గురువుగారు ఏదో ఇచ్చాడు, ఒక అక్షరము, పది అక్షరాలు, లేకపోతే 12 అక్షరాలు. దీనిని పదే పదే లోపల లోపల తలుచుకోవాలి. అనుకున్న కొద్దీ శక్తి పెరిగి మనల్ని కాపాడుతుంది కనుక మంత్రం అన్నారు. మంత్రం అంటే ఎప్పుడో కూర్చొని పక్కన వారేసి తర్వాత బ్యాంకులో డబ్బు దాచుకున్నట్టు కాదు. అక్కడ మంత్రం అంటే నిరంతరం అనుకోవాలి, చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలి. మంత్రం చేయడానికి ముందు ఒక్కసారి గురువును తలుచుకుని ఆ మంత్రం చేసేస్తే పదే పదే అనుకుంటే రక్షిస్తుంది, అందుకని మంత్రము అన్నారు. మకారం మననః ప్రాహుః, మకారం మకారం మననం ప్రాహుః, త్రకారస్త్రాణ ఉచ్యతే మననత్రాణ సంయుక్తో మంత్ర ఇత్యభిధీయతే. మా అంటే మననము, త్రకారము అంటే రక్షించుట, మంత్రము అంటే మననము చేయుట ద్వారా రక్షణ కలగజేస్తుంది గనక రామ అన్నాం. ఆ రామ రామ గురువుగారు గారు లోపల అనుకున్నారు, అలా పదే పదే అనుకోవడం ద్వారా రక్షించింది, అందుకని మంత్ర అన్నారు. అంచేత మకారం చాలా పవిత్రమైనది. మంత్రం ఎప్పుడూ కూడా పైకి అరవకూడదు. పైకి చేసేవి సామూహికంగా భజనలు, నామ సంకీర్తన, కానీ గురువు ఇచ్చిన మంత్రం నిశ్శబ్దంగా లోపల లోపల చెయ్యాలి. ఇంకోటి చెప్పారు, మా అంటే మనస్సట, త్రా అంటే బుద్ధిట, ఈ రెండింటిని కలిపితే మంత్రము అని మరికొంతమంది చెప్పారు. అంటే మంత్రం అంటే మనస్సుని బుద్ధిని ఒక చోట కలిపి ఉంచుతుంది, ఈ రెండు ఒక చోట ఉండవు. మనస్సు ఒక చోటకి, బుద్ధో చోట తిరుగుతూ ఉంటాయి. బుద్ధి పెడతామని పడుతుంది, మనస్సు ఇంకోవైపు లాగుతుంది. అనవసరంగా పురాణానికి వచ్చాం, ఇంకేదన్నా సినిమాకి పోతే బాగుండు అనిపించేలా చేసే దిక్కుమాలను బుద్ధి ఉండొచ్చు మానవుడికి. అలా కాదు ఇక్కడే ఉండంటూ అది మనస్సు. ఆ రెండు ఒకటి అయ్యేలా చేసేది మంత్రం అంటే. అందుకని మంత్రం శ్రద్ధతో చేసి తీరాలి. రెండవది మంత్రము అంటే మూడవ అర్థం మరొకటి చెప్పారు. మకారో జీవ సంజ్ఞస్యాత్ త్రకార స్వాప సంజక. మా అంటే జీవుడట, త్ర అంటే శివుడట. ఈ జీవాత్మని పరమాత్మని కలిపేస్తోంది కాబట్టి మంత్ర అన్నారు. మంత్ర అంటే ఆ జీవుణ్ణి ఈశ్వరుడిలో కలిపేలా చేసేటటువంటి దివ్యశక్తి. అటువంటి దివ్య మంత్రాలలో ఉత్తమోత్తమైన ఒకనొక హనుమన్ మంత్రం అన్నది, దానిని హనుమత్ ద్వాదశ అక్షరి మంత్రం అంటారు. ఆదౌ ప్రణవముచ్చార్య హరి మర్కట శబ్దత మర్కటాయ పదం పశ్చాత్ వహినిజాయాం సముచ్చరేత్. ద్వాదశాక్షర సంయుక్తం మంత్రోయం సముదీరిత. ఈ మంత్రం ఎలా చేయాలో చెప్పారు. ఆదౌ ప్రణవముచ్చార్య, ముందుగా ప్రణవం ఓం అనాలట. తర్వాత ఏం చేయాలి, హరిమర్కట చేర్చాలట. ఆ తర్వాత మర్కటాయ చేర్చాలట. అక్కడికి ఓం హరిమర్కట మర్కటాయ అయ్యింది. దాని తర్వాత ఏం చేశారు, వహిని జాయాం సముచ్చరేత్. వహిని అంటే అగ్ని, జాయ అంటే భార్య. వహిని జాయ అంటే అగ్ని భార్య అంటే స్వాహాదేవి. ఈ స్వాహాని దాని పక్కన చేర్చాలి. వెరసి ఓం హరిమర్కట మర్కటాయ స్వాహ. ఇది హనుమంతుని యొక్క ద్వాదశాక్షరి దివ్య మంత్రం. ఇది మహామంత్రము అన్నారు. ఇది నిరంతరం భక్తి శ్రద్ధలతో గురుముఖత అవిని సుస్పష్టంగా చెప్పారు. పుస్తకాల్లో చూసి మంత్రాలు చేయడం మొదలెడితే బ్రహ్మహత్యా పాపం చుట్టుకుంటుందని చెప్పారు. తొందరపడి అలా చేయకూడదు, అది గురువు ఇస్తేనే చెయ్యాలి, ఇవ్వని దాని జోలికి వెళ్ళరాదు. అంచేత హనుమంతుడు అంటేనే ప్రణవస్వరూపుడు. హనుమంతుడికి ఆ ప్రణవంతో పాటు ఈ దివ్య మంత్రాన్ని చెబితే ఇక ఆ మంత్రం యొక్క విలువ అంత ఇంత అని ఎవరూ చెప్పలేరు. ఇప్పుడు మళ్ళీ మనకు ఒక అనుమానం, ఈ హరిమర్కట మర్కటాయ ఏమిటి అని. మర్కటము అంటే కోతి కదా, మర్కట మర్కట అంటాడేంటి, రెండు సార్లు కోతి అంటాడేమిటినా అంటే, మర్కట శబ్దమునకు కేవలము కోతి అని మాత్రమే కాదు, మర్కట శబ్దమునకు శత్రువు అనర్థం. హరేహి మర్కట హరిమర్కట. హరేహి అంటే విష్ణుమూర్తికి మర్కట శత్రువు. విష్ణుమూర్తికి శత్రువు ఎవరు, రామావతారంలో రావణుడు. ఆ రావణుడికి మర్కట శత్రువు. రావణుణ్ణి అదుపులో పెట్టి అసలు రాముడికి సీత ఉన్నట్టు చెప్పింది ఈయనే కదా. మరి ఆ రకంగా రావణ శత్రువై లోకంలో ధర్మ సంస్థాపన చేయడానికి జీవాత్మ అయిన సీతని పరమాత్మ అయిన రాముణ్ణి కలవడానికి మూలకారకుడైన కారణము చేత హరిమర్కట మర్కటుడు అని హనుమంతుల వారు పిలువబడ్డారు. రావణాసురుణ్ణి గెలిచాడు, 10 కంఠాలు కలిగిన వాడిని వారు పిచ్చాడా, నీకు ఒక్కొక్క కంఠంలో ఒక్కొక్క సుంఠరా, నీది కంఠం కాదు అని తిట్టినవాడు ఆయన, ఎగిరి విజృంభించిన వాడు ఆయన. అందువల్ల రావణాసురుణ్ణి ధిక్కరించి ఆ నిండు కొలువులో బుద్ధి చెప్పిన మహానుభావుడు హరిమర్కట మర్కటుడు అని పిలువబడ్డాడు. ఇంకా రెండవది ఏమిటి, హరిం సకల లోక సుఖ సంహరణం పాపం. హరి అంటే లోకంలో ఉండే సుఖాలని పాడు చేసే మహాపాపం. ఆ పాపమును మర్కటతి అంటే నాశం గమయతి, నాశనం చేస్తట. పాపములను నాశనము చేసే మర్కట స్వరూపుడు వానరుడు, పరమ పాపనాశకుడు అని అర్థం. అందువల్ల హరిమర్కట మర్కటుడు అన్నారు. హరి అంటే అశ్వత్థ వృక్షం అని కూడా ఉంది. అశ్వత్థం పరబ్రహ్మస్వరూపం. ఈ పరబ్రహ్మస్వరూపాన్ని నిరంతరం తాను అధిష్టానం చేసి లోకానికి ఇది పరబ్రహ్మం, మీరు ఈ రామమంత్రం చెయ్యండి, నాలాగే రామ అనే ఆ బ్రహ్మతత్వాన్ని గ్రహించండి అని లోకానికి చెబుతున్నాడు కాబట్టి కూడా హరిమర్కట మర్కట అన్నారు. ఈ దివ్య మంత్రం ఆ విధంగా అనేక అనేక అర్థాలతో ఒప్పారేటటువంటి మహామంత్రం. ఇందులో సృష్టి స్థితిలయాలన్నీ కూడా ఉన్నాయి. పరబ్రహ్మ తత్వాన్ని ఆనందాన్ని సుఖాన్ని భోగాన్ని అన్నిటినీ ఇచ్చేటటువంటి మహాసంజ్ఞ ఈ దివ్య మంత్రం. అందులో హనుమంతుడు 5 ముఖాలు కలిగిన వాడు అని చెప్పాం. వరుసగా ఎలా ఉంటాయి ఆ ముఖాలు, వందే వానర నరసింహ ఖగనాట ప్రోడాశ్య వక్త్రాంచితం. హనుమంతుడు పంచముఖాలతో ఉన్నప్పుడు మరింత శక్తినిస్తాడు. విగ్రహం ఇంట్లో లేకపోతే పంచముఖ మంత్రమే ఆ స్వామి రూపం తలుచుకుంటే చాలు అన్నారు. హనుమంతుడికి ఒకటి వానరముఖం, సరిగ్గా తన అసలు ముఖం ఉంటుంది మధ్యలో. మరొక ముఖం, రెండవది ఏమిటి, నరసింహ మన నరసింహస్వామి అవతారంలో ఏ ముఖం ఉంటుందో ఆ ముఖం. మరొకటి ఖగరాట్టు గరుత్మంతుడు. మరొకటి క్రోడ వరాహం పందిముఖం. మరొక ముఖం అశ్వ గుర్రపు ముఖం. ఇలా 5 ముఖములతో ఉంటాడు స్వామివారు. ఈ ఐదు ముఖములకి ఐదు అద్భుతమైన బీజాక్షరాలు కూడా చెప్పారు వరుసగా. ఈ వానర నారసింహ కగరాట్ క్రోడ అశ్వముఖాలలో మొట్టమొదటిది కపిముఖమునకు, కోతిముఖానికి హరౌం అనే అక్షరం బీజం. ఈ బీజం ఉచ్చరించగానే హరౌం అనగానే ఆ వానర ముఖంతో ఉన్న స్వామి ఆనందిస్తాడు, మన శత్రువులంతా నాశనం అయిపోతారు. శత్రువులు నాశనం అయిపోతారంటే ప్రజలంతా చచ్చిపోతారు కదా, రోజు నేను తిడతానంటే అందరినీ శత్రువులు వాళ్ళు చచ్చిపోవాలి కాదు. శత్రువులు లేకుండా చేయుట, మనకి ఎవరితో అయినా స్నేహమే ఉండాలి తప్ప శత్రుత్వం లేకుండా ఉండాలి. శత్రువులు కావడం కాదు, శత్రుత్వం పోవాలి. అంటే ప్రజలంతా చచ్చే వరకు మనం ఒక్కడే మిగులుతామనే, ప్రతి వ్యక్తి శత్రువు అనుకున్నవాడు కూడా మిత్రుడు అయ్యేలాగా చేస్తాడు హనుమంతుడు. మనలోనే ఉన్నాయి అసలు శత్రువులు. శత్రువులు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు బయటకు మనకి లేదు, అసలు శత్రువులు మనలో ఉన్నారు. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనే ఆరు శత్రువులు మనలో ఉండి ఇతరుల్ని శత్రువులు అనిపించేలా చేస్తున్నాయట. జ్ఞానం కలిగిన వాడికి ఈ సృష్టిలో శత్రువు లేడు. అప్పుడు ఎవడు ఎవడి మీద వాడు పాపాత్ముడు వీడు శత్రువు అని కంప్లైంట్స్ ఇచ్చుకోరు. ఇది హనుమంతుడు హ్రౌం అనే బీజం ద్వారా మనకి కలగజేసే జ్ఞానం. ఇక రెండవది దక్షిణం వైపున సింహముఖం నరసింహముఖం, ఇది అగ్ని సంబంధమైనది. దీనికి క్ష్రౌం అనేది బీజం. ఇది ఉచ్చరించగానే భూతాలు పారిపోతాయి, విఘ్నం కలగజేసే మనల్ని బాధ పెట్టే భయంకర భూతాలు. ఈ బీజ ఉచ్చారణ మాత్రం చేతనే అటు ఇటు కదిలి కంపించి పారిపోతాయట. ఇక పశ్చిమ ముఖం గరుడ ముఖం, ఇది ఆకాశానికి సంబంధించింది. దీనికి క్ష్రౌం అనే బీజం. ఇది చదవగానే విషాలు పోతాయి, పావుల విషాలు, తేలు విషాలు, ఇంకేవో విషాలు. అసలు హృదయంలో గొప్ప విషం ఉంది మనకి, ఆ దిక్కుమాల విషం కూడా పోతుందట. ఉత్తరం ముఖంగా ఉన్నది వరాహ ముఖం. మనం గుర్తుపెట్టుకోవాల్సింది హనుమంతుడికి ముఖాలంటే ఇలా పక్క పక్కన ఉండవు, దేవతలకు ఎప్పుడూ కూడా చుట్టూతో ఉంటాయి ముఖాలు, రాక్షసులకి ఇలా ఉంటాయి. అందుకే రావణాసురుడు పంక్తి గంధర్వుడు వరసగా 1, 2, 3, 4, 5, 6 ఇలా కనపడతాయి పొడుగ్గా, అలా ఉంటే రాక్షసులు. అదే దేవతలకైతే తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం, మరో ముఖం పైకి ఉంటాయి అనమాట. ఇలా ఐదు ముఖాలు శివుడికి కూడా చూడండి. అందుకే ఐదో ముఖం కంవ్యాప్తి తేజోమయం. కమ్ అంటే ఆకాశం, ఆకాశం కేసి చూస్తున్న తేజోమయమైన అగ్నిమయమైనటువంటి ముఖం అని చెప్పరా. అలాగే స్వామివారికి కూడా ఐదవ ముఖం ఉన్నది. ఉత్తర ముఖంలో ఉన్నదేమో వరాహ ముఖం, ఇది భూమికి సంబంధించింది. దీనికి గ్లౌమ్ అనేది బీజం. ఈ బీజం ఉచ్చరించగానే సంపదలు వస్తాయట. ఆఖరి ముఖం ఊర్ధముఖంలో అశ్వముఖం ఉంటుంది, ఇది జల సంబంధమైనది. దీనికి సౌమ్ అనేది బీజం. ఇది ఉచ్చరించగానే ప్రజలంతా మన వశమైపోతారు, మన మాట వింటారు. మనలో మంచితనం ఉంటే మన మాట మనకేమవుతారు, మనల్ని మంచివాళ్ళని చేసి ప్రజలు మన మాట వినేలా వశపరుచుకునేలాగా చేసే దివ్య బీజం. ఈ ఐదు బీజములు కూడా అత్యంత పవిత్రమైనవి, మానవుడికి సకల సుఖాలు ఇస్తాయి. అనయ సదృశీ విద్య నాస్తి నాస్తివతేపే ప్రీత్యర్థం న ప్రశంసాతు క్రియతే సత్యమేవ తత్. ఈ పంచముఖ హనుమన్ మహామంత్రమునకు సాటి వచ్చే మంత్రం లేదు, ఇది సందేహం లేదు. ముఖస్థుతి కోసం చెప్పట్లేదు, నిజం 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 అన్నాడు ఆయన. సత్యమేవ తత్ అన్నాడు. సాక్షాత్తు పరమేశ్వరుడు అమ్మకి చెబుతున్నాడు, మైత్రేయుడికి పరాశరుడు చెప్పాడు ఈ విషయం. ఆంజనేయ మంత్రం శివుడి చేతే ప్రకాశింపబడిందట. ఈ మంత్రం ఉపాసించేవాడిని చూడటంతో భూత ప్రేత పిశాచాదులన్నీ పటాపంచలై పారిపోతాయి. అగస్త్య మహాముని ఈ మంత్రాన్ని ఉపాసన చేసి సముద్ర జలం తాగేసేట. ఓంకేశ్వర స్వాహ అని మనం ఆచమనం చేసినంత తేలికగా సముద్ర జలం తాగగలిగాడు ఆయన. అంతటి అద్భుతమైన మహామంత్రం ఇది. భీముడు శత్రువుల్ని సంహరించాడంటే ఈ పంచముఖ హనుమన్ మహామంత్ర ప్రభావం అది. శ్రీరాముడి అనుగ్రహంతో విభీషణుడు ఈ మంత్రం జపించి లంకారాజ్యం పొందగలిగాడు. ఇక హనుమంతుడికి వాలముద్ర, ఆ తోక ఉన్నదే, ఆ వాలముద్ర చాలా ఇష్టం. ఆ ముద్ర ప్రదర్శనం కానీ ఆ వాలానికి పూజ చేసిన ఆయన బ్రహ్మానంద భరితుడు అయిపోతాడట. హనుమంతుడికి 9 ప్రశస్తికి ఎక్కిన అవతారాలు ఉన్నాయి. హనుమన్ నవావతారములు అంటారు, 9 అవతారాలు. అందులో ఒకటి ప్రసన్న హనుమద్ అవతారం. ఆయన ప్రసన్నంగా ఉంటాడు, కోపం ఉండదు ముఖంలో. విజయుడు అని పేరు కలిగిన ఒకనొక రాజుగారు ఈ అద్భుతమైనటువంటి రూపాన్ని, ఏది ప్రసన్న హనుమంతుడిని ఉపాసన చేశాడు, శత్రు సంహారం చేసి రాజ్యం పొందాడు. ఇంకా రెండవది వీరాంజనేయ అవతారం. మైందుడు అనే ఒకనొక మహానుభావుడు ఈ ఉపాసన చేశాడు, 3 లోకాలని జయించగలిగాడు. ఇక 20 భుజాలు కలిగిన ఆంజనేయుడు, వింశతి భుజాంజనేయ అవతారం. ఇది బ్రహ్మదేవుడు ఉపాసన చేసి ప్రజాపతి అయ్యట. పంచముఖాంజనేయ అవతారం నాలుగవది. విభీషణుడి కొడుకు నీలుడని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఈ పంచముఖాంజనేయుడిని ఉపాసన చేసి గొప్పవాడైపోయాడు. అష్టాదశ భుజ ఆంజనేయుడు ఉన్నాడు 18 భుజాలతో. దుర్వాసో మహర్షి ఇదే ఉపాసన చేసి శ్రీకృష్ణుడిని కూడా అదుపులో పెట్టగలిగట్ట. ఏకంగా సువర్చల హనుమద అవతారం ఒకటి ఉన్నది, కాంతితో కూడిన అవతారం. ధ్వజదత్తుడు అని ఒక పేద ఆయన ఉండేవాడు, ఓ విప్రుడు. ఆయన ఇది ఉపాసన చేసి దారిద్ర్యంలోంచి బయటపడి కోట్ల సంపద సంపాదించాట, ధనవంతుడయ్యాడు ఆయన. ఇంకా చతుర్భుజ ఆంజనేయ అవతారం, కపిలుడు అని పూర్వం ఒక బ్రాహ్మడు ఉండేవాడు, ఆయన ఇది ఉపాసించి మోక్షమే పొందాట. ఏకంగా ఇంకా 32 భుజముల ఆంజనేయ స్వామి అవతారం ఉన్నది, దీనిని సోమదత్తుడు అనే మహారాజు ఉపాసన చేశాడు, పోయిన రాజ్యం పొందగలిగట్ట. వానరాకార ఆంజనేయ అవతారం ఉన్నది, గాలుడు అని ఒక బోయివాడు ఉండేవట, వాడు ఈ ఉపాసన చేయగానే వాడికి కుష్ఠరోగం పోయిందట. కాబట్టి హనుమంతుణ్ణి ఏ రూపంతో ఉపాసన చేసినా తగినటువంటి శుభం పొందుతారు. అసలు హనుమంతుడు ఎందుకు అవతరించవలసి వచ్చింది, ఆయనలో ఏ శక్తులున్నాయి? ఒకనొప్పటి మాట. ఓసారి పశ్చంత ప్రాచీన కాలంలో ఎప్పుడో కృతయుగంలో బ్రహ్మదేవుడి యొక్క ముఖంలోంచి ఆవులించగానే ఎందుకు ఆయన నిద్రొచ్చి ఆవులించాడు. ఒక్కొక్కసారి ఎవరికైనా ఆవులించలు వస్తాయి, మహామహానుభావులే పురాణాలు కనుకనే ఆవు అంటూ ఉంటే బ్రహ్మగారికి కూడా ఆవులించరావడంలో ఆశ్చర్యం ఏమున్నది? అంచేత బ్రహ్మగారికి ఆవులింత వచ్చిందట. ఎప్పుడు అందరికీ ఆవులింతలే వస్తాయి కానీ గేదెలింతలు రావు, ఆయనకు కూడా అలాగే ఆవులింత వచ్చింది. అందులోంచి పుట్టుకొచ్చాడు ఓ దౌర్భాగ్యుడు, వాడి గాడిద ముఖం, మామూలు కాళ్ళు చేతులు అన్ని బాగానే ఉన్నాయి, ముఖం మాత్రం గాడిద రూపంలో ఉండేది. వాడు మాట్లాడితే గాడిదలు కో అని అరిచినట్టుండేదిట, భయంకరమైన కంఠం, భేకరుడు వాడు. పురాసీద్ రాక్షస శ్రేష్ఠో నామ్నా గార్ధభ నిస్సనః మహాభీమో మహాకాయ మహాబల పరాక్రమః. పరమ దుర్మార్గుడు గార్ధవరేశ్వరుడు అనే రాక్షసుడు పూర్వకాలంలో ఉండేవాడు. వాడు గాడిద వండ్ర పెట్టినట్టుగా అరిచేవట. వాడు ఒక్కసారి అరిస్తే మామూలు గాడిదలు కాదు, కోటి గాడిదలు ఒకేసారి అరిస్తే ఎలా ఉంటుంది? అంత భయంకరమైన శబ్దం వచ్చేది, ప్రపంచమంతా బద్దలైపోతుందా అనిపించేలా ఉండేది వాడి కేకతో. ఈ గార్ధవనేశ్వరుడు ఒకనొకప్పుడు శివుడి గురించి భక్తి శ్రద్ధలతో ధ్యానం చేశాడు. పరమేశ్వరుడు అతని భక్తికి మెచ్చుకున్నాడు. ఏం వరం కావాలో కోరుకోవయ్యా గార్ధవనేశ్వర అంటే, మహానుభావ నాకు చావు లేని వరం ఇమ్మన్నట్ట, అది కుదరదు గాని ఇంకేదైనా కోరుకో అన్నాడు. నాకు చావు కలగడానికి ఒక మార్గం నువ్వే సూచించు, నువ్వు సూచించిన మార్గం ప్రజలకు ఎవరికి తెలియకూడదు, సత్యే మార్గం ఏమిటో ఈయన ఎలా చంపాలో శివుడికి తప్ప ఇంకెవరికి తెలియకూడదట, అలా ఎవరికి తెలియకుండా వరమియ్యి అన్నట్ట. ఆయన తథాస్తు అన్నాడు. హిరణ్యకశిపుడు ఉన్నాడు, గాలిలో చావడు నేల మీద చావడు, ఆ విషయం అందరికీ తెలుసు కాబట్టి విష్ణుమూర్తి వాడిని చంపగలిగాడు. అలాగే రావణాసురుడు నరుడి చేతిలో తప్ప ఇంకెవరి చేతిలో చావు ఉండకుండా ఉండాలని కోరాడు, అంచేత నరుడి చేతిలో చస్తాడని అందరికీ తెలుసు కాబట్టి విష్ణుమూర్తి నరుడి రూపంలో వచ్చి చంపాడు. వీడికి అలా కాదు, ఎవడి చేతిలో ఎలా చస్తాడో ఆ విషయం ఎవరికి తెలియకూడదు, అలా ఎవరికి తెలియకుండా ఆయన వరం ఇచ్చాడు. దాంతో వాడిని చంపే రహస్యం దేవతలకి మానవులకి ఎవరికి తెలియలే. వరమిచ్చిన శివుడికి, వరం పొందిన ఈ గాడిదకి, అడ్డగాడిదకి, గార్ధవనేశ్వరుడికి తప్ప మరోడు ఎవడికి తెలియకుండా పోయింది. ఇక వాడు విజృంభించాడు, మహామత్తుడు మహాకాయుడు వాడు, సకల లోకాలని విజృంభించి అల్లకల్లోలం చేసి పారేశాడు. ఇటు దేవతల్ని రాక్షసుల్ని మానవుల్ని వాళ్ళని వీళ్ళని నే తేడా లేకుండా అందరినీ తన మహాపరాక్రమంతో జయించాడు. ఇంద్రుణ్ణి చావదన్ని చెవులు మూసి అడవిలోకి గెంటేశాట. చివరికి బ్రహ్మదేవుడు కూడా వీడి పేరు చెబితే భయం కలిగింది. ఈ విధంగా గార్ధవనేశ్వరుడు సకల లోకాలని అడలెత్తించేశాడు కొంతకాలం పాటు. ప్రాణాలు అరచేతులు పెట్టుకు పారిపోయారంతా. చివరికి అంతా కలిసి శ్రీహరి దగ్గరికి వెళ్లారు, వైకుంఠానికి వెళ్లారు. మహానుభావ వాసుదేవ పరంధామ రక్షించమని ఏడుస్తూ మొత్తుకున్నారట. ఎంత తపస్సు చేసినా ఎన్ని వరాలు పొందినా రాక్షసుల్ని చంపడానికి ఏ మార్గం ఉన్నదో మాకు తెలిసేది, ఇప్పుడు ఈ గార్ధవనేశ్వరుడికి శివుడే వరం ఇచ్చాడో శివుడికి ఆయనకి తప్ప తెలియడంలా. కాబట్టి వాసుదేవ పరంధామ అదేదో తెలుసుకుని వాడిని సంహరించి రక్షించవలసిన బాధ్యత నీది అంటే, ఆయన అన్నాడు, నాకు తెలియదయ్యా, అది శివుడి వరం కదా, మరి ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుదాం, బోళాశంకరుడు ఏం మాట్లాడతాడో చూద్దాం. ఒక్కొక్కప్పుడు శక్తితో చేయలేని పని యుక్తితో చెయ్యొచ్చు, మనం శివుణ్ణి అడుగుదాం నడవండి అని దేవతలందరినీ వెంట పెట్టుకుని విష్ణుమూర్తి అంతటి వాడు కైలాసానికి వెళ్ళాడు. అక్కడ శివుడు పార్వతీ సమేతుడై కొలువు తీరి ఉంటే వీరందరూ సాష్టాంగ నమస్కారం చేశారట.
వందే శంభుమాపతిం స్వరగురుం వందే జగత్కారణం వందే పండగభూషణం మృగధరం వందే పశూనాంపతిం వందే సూర్య శశాంకవన్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరం
అంటూ వాళ్ళంతా భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుణ్ణి ధ్యానం చేస్తే పరమేశ్వరుడు కటాక్షించి ఏం కావాలో కోరుకోండి అన్నట్ట. భక్తవ శంకర, నువ్వేమో గార్ధవనేశ్వరుడికి వరం ఇచ్చావు, ఆ వరం ఏమిటో తెలియక మేము చాలా బాధపడుతున్నాం, ఏమిటో చెప్పది, వాడిని ఎలా చంపాలి, చంపే మార్గం నువ్వే సూచించమంటే ఆయన నవ్వాడు. తన చేతితో నాటిన ముళ్ళ చెట్టుని కూడా మానవుడు పేకలేడు, విషవృక్షాన్ని కూడా పేకలేడు. సంతానం నా భక్తులంటే నా భక్తులకు వరం ఇచ్చి ఆ వరం నీకు ఎలా చెబుతాను, వాడికి ముందే చెప్పా ఎవరికి తెలియకుండా ఉండేలా వరం ఇస్తాను అని. కాబట్టి వాణ్ణి ఏ పరిస్థితుల్లో ఎలా చంపాలో ఏమిటో నేను నీకు చెప్పను గాక చెప్పను అన్నట్టు. విషవృక్షోపి సంవర్ధ్య స్వయం చేత్తు మసాంప్రతం, తన చేతితో నాటినప్పుడు ఆ విషవృక్షాన్ని కూడా పేకలేడు, అది న్యాయం కాదు. ఇంకా మరి ఇప్పుడు వీణ ఎలా చంపరు అనగానే విష్ణుమూర్తికి ఆగ్రహం కలిగింది. అంటే వాడే నా నీ భక్తుడు, మేమెవరం భక్తులం కావా అన్నారట. అందరూ భక్తులే, కానీ వాడికి ఇచ్చిన వరం అటువంటిది అన్నాడు ఆయన. అప్పుడు ఆయన, నేను నీ సేవ చేసైనా సరే ఆ రహస్యం తెలుసుకుని వాడిని చంపి తీరతానన్నట. అలాగా నువ్వు వాడిని చంపగలిగితే అంతకంటే కావాల్సింది ఏముంది, నువ్వు నిజంగా ఆ రాక్షసుని సంహరిస్తే నేను నీకు సేవ చేస్తాను అన్నాడు శివుడు. ఆ రాక్షసుని చంపలేకపోతే నేను నీకు సేవ చేస్తాను అన్నాడు ఈయన. ఇద్దరు శివకేశవులిద్దరూ ప్రతిజ్ఞలు చేసుకున్నారట లోకశ్రేయస్సు కోసం. కొన్ని కారణాలు లేకుండా వాళ్ళు మనకు మళ్ళీ తగాదాలు పడతారండి, పక్కన జరిగి జరిగిన పొడుచుకుంటూ కొట్టుకునే వాళ్ళు కారుగా. వాళ్ళు ఏం చేసినా దానివల్ల సకల లోకాలకి ఏదో ఒక మేలు ఉంటుంది, అందుకని వాళ్ళు అలాగా ఒకరితో ఒకరు ఇద్దరు కూర్చుని ప్రతిజ్ఞ చేసుకున్నారట. ఈలోపు పరమేశ్వరుడి దగ్గర రహస్యం తెలుసుకునే శక్తి ఒక విష్ణువుకి ఎలా వస్తుంది, ఇంకా ఎప్పుడు రాదు. శివుడు విష్ణువుని, విష్ణువు శివుణ్ణి సేవిస్తారని గుర్తుపెట్టుకోండి. అసలు ఆ ఇద్దరికీ భేదం లేదు. ఏకో దేవ కేశవో వా శివో వా, ఒకటే దేవుడు, కేశవుడు అనండి శివుడు అనండి. శివుడేమో విష్ణువుని మనస్సులో, శివుడినేమో విష్ణువు ధ్యానం చేస్తారు. సాయంత్రం సంధ్యా సమయంలో శివుడు లోపల లోపల ఓం నమో నారాయణాయ అని ధ్యానం చేస్తున్నప్పుడు ఆ నారాయణ మంత్రం రూపం ధరించి ఆ శివుడి మనస్సులో ఉన్న రహస్యం గ్రహించింది. దాని ప్రకారం గార్ధవనేశ్వరుడు యొక్క పూర్తి విషయం తెలియదు. ఎంత మనస్సులో దూరినా శివుడు కూడా చాలా తెలివైన వాడు. గార్ధవనేశ్వరుడు తాగుడు వైకంలోనే తన చావు రహస్యం చెప్పగలడు అని వినపడింది దీనికి. ఓహో, అంటే ఈ గురువు గారిని బాగా అసలు రహస్యం ఏమిటో తెలుసుకున్నాడు ఈయన వాడిని బొట్టలో వేసుకునేందుకు. వెంటనే సమయం కోసం చూస్తున్నాడు లక్ష్మీ వల్లభుడు. దిక్కుమాలది ఈ మధ్య ముందు చూశారు, ఎంతటి గొప్పవాడినైనా లోపల రహస్యాలు బయటికి కప్పుకునేలా చేస్తుంది, తన్నుకునేలా చేస్తుంది. ఆ మధ్యన ఒక శిష్యుడు తగిలాడు, గురుగారు ఇది అన్నం అంటాడు, వదలడు, అరగంటైనా వదలడు కాళ్ళు, నేను కదలను. చివరికి ఎన్నిసార్లు దండం పెడతావారు అంటే పక్క వాళ్ళు అన్నారు, అయ్యా ఆయన తెల్లవారు దండం పెడతాడండి, వాడిలో వేరే మనిషి ఉన్నాడండి అన్నారు. అంచేత ఈ మహాభయంకరమైన మహమ్మారి ఇది, బెల్ట్ షాపుల ప్రభావం అది. అందువల్ల ఈయన విష్ణుమూర్తి అసలు విషయం గ్రహించాడు, సమయం కోసం చూస్తున్నాడు. అది ఒక పవిత్ర దినం, పూర్ణిమ, శరత్కాలం, ఎక్కడ చూసిన ఆహ్లాదంగా ఉంది వాతావరణం. ఆ సమయంలో అమ్మవారుగా మారిపోయాడు. ఏ అమ్మ? మోహినీదేవి, జగన్మోహినిగా మారిపోయాడు విష్ణుమూర్తి. ఎంత అందంగా ఉన్నాడు, మహాసౌందర్యం, అత్యాశ్చర్యకరం ఆ రూపం. ఆయన ఒక చోట చేరట, చేరి చక్కగా వీణ వాయించుకుంటూ పాటలు పాడడం మొదలెట్టాడు. ఆ వనంలోకి ఎందుకు వచ్చాడు శివుడు అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. పరమాత్ముడు అంతటి వాడు మోహిని రూపంలో ఈ అడవికి ఎందుకు వచ్చాడు అంటే ఆ వనం గార్ధభాసురుడిది. గార్ధభాసురుడికి వెన్నెలంటే ఇష్టంట, ఎంత గాడిదైనా వాడికి మరి కొన్ని లక్షణాలు కదా. మిగతా తల అంటే గాడిది, కానీ మిగతా శరీరం అంతా మానవాకారం కనుక వెన్నెలలో విహరించాలనే కోరిక ఎక్కువ వాడికి. వెన్నెల మహిమ అటువంటిది అట. పిన్నెల మహిమ ఎంత వర్ణించినా తక్కువే అంటాడు. మనకి మిస్సమ్మ సినిమాలో గొప్ప పాట ఉంది, అద్భుతం అండి, వాళ్ళు ఏం రాసినా అంత బాగా రాసేవారు వాళ్ళు. ఈ దిక్మాలిన వాళ్ళు ఇప్పుడేం పాటలు, దరిద్ర పాటలు, అలాగే చచ్చిపోతున్నాయి, చెవులు పగిలిపోతున్నాయి.
వినుటయ్యేగాని వెన్నెల మహిమ, వినుటయ్యేగాని వెన్నెల మహిమ, అనుభవించినే నెరుగనయా.
ఎంత అందంగా ఉందా పాట, వెన్నెల మహిమ విన్నానే కానీ అనుభవించరగనయ్యా, ఇప్పుడు చూస్తూ ఉంటే ఆనందంగా ఉందంటున్నారు వాళ్ళు. ఆ మహిమ ఎంతటి వాడిని నేను ఆకర్షిస్తుంది, కృష్ణుడు అంతటి వాడు వెన్నెల రాత్రిలో మురళీని మనోహరంగా వాయిస్తూ గానం చూపిస్తాడు, ఆనందపెడతాడు అన్నారు. ఇంకా అటువంటి ఇప్పుడు తక్కిన వాళ్ళు ఆ గానంలో ఇరుక్కుపోవడంలో పెద్ద ఆశ్చర్యమేమున్నది. ఇదిగో ఈ గార్దభాసురుడు వెన్నెలలో ఆ వనంలో హాయిగా తిరుగుతున్నాట. తిరుగుతూ ఉన్నవాడికి హఠాత్తు ఎక్కడి నుంచో వీణ వినిపించింది. ఔరా ఏమిటి గానం, ఎక్కడిది? అలలు అలలుగా మహామధురమైన కంఠస్వరంతో కూడిన వీణ వస్తున్నది. ఎవరో వీణ వాయించి మధ్యలో పాడుతున్నారు. వీణ కంటే మధురంగా కంఠం, కంఠం కంటే మధురంగా వీణ. వీణ కంఠాలు రెండు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. ఒక్కొక్కడికి వాద్యం బాగుంటే గొంతు బాగుండదు, గొంతు బాగుంటే వాద్యం బాగుండదు, రెండూ బాగున్నాయి ఇక్కడ అనుకుంటూ వెతుక్కుంటూ ఆ గానం ఉన్న చోటికి వచ్చాడు వాడు. చూశాడు ఎదురుగుండా కళ్ళు చెదిరిపోయాయి. మహాసౌందర్యం, అలౌకిక సౌందర్యం, తామర పువ్వుల్లాంటి కళ్ళతో, చంద్రబింబం లాంటి ముఖంతో, ఒత్తైన నల్లని చుట్టూ నేలకు వెళ్లాడుతూ ఉంటే పాలమేగడ వంటి శరీరకాంతితో మిసమిసలాడిపోతున్న, ఉందా లేదా అనిపిస్తున్న నడుపుతో ఉన్న మహాసుందరీమణిని, ఏకాంత సుందరిని, ఒంటరిగా ఉంది ఆవిడ. పైగా ఆవిడను చూచి ఒక్కసారి వచ్చి అక్కడ పడిపోయాడు వాడు. సుందరి, పుట్టాను పెరిగాను నన్ను ఒక్కళ్ళు మెప్పించలేకపోయారు. నా దేవుడు శివుడి దగ్గర వరాలు పొందడానికి నమస్కరించాను తప్ప మరి ఎవరి దగ్గర సాష్టాంగ పడ్డా? నీ సౌందర్యానికి దాసోహం అని కాళ్ళ మీద పడిపోయేటవాడు. ఎంత వారలైనా కాంతాదాసులే, పడిపోయాడు అంతే. ఆ తర్వాత అడిగట
కాత్వం కమల పత్రాక్షి దైవీవా మానుషీచవా గాంధర్వీవా కిన్నరీవా తవ వైశేషికం వద.
ఓ సుందరీమణి, నీవెవరు? హూ ఆర్ యూ?
తామర పువ్వు రేకుల్లో ఉన్నాయి నీ కళ్ళు. దేవతా స్త్రీవా, మనుష్య స్త్రీవా, గంధర్వ స్త్రీవా, కిన్నర స్త్రీవా, కింపురుష స్త్రీవా? నీ విశేషములు మాకు వివరించి చెబితే వింటాం, పులకించిపోతాం. ఆ జోహార్లు చెయ్యవలసిన సౌందర్య రాశివి నీవు అనగా వెంటనే ఆ మాయామోహిని, ఆ ఆది విష్ణువుని వీడేదో దగ్గరకు వచ్చి ప్రశ్నిస్తే ఆయన ఏం సమాధానం చెబుతాడు? జగన్మోహిని రూపంలో ఉన్నాడు ఆయన. ఈ విష్ణుమూర్తి సౌందర్యం అసలు ఒరిజినల్స్ స్త్రీలకు కూడా ఉండదు. ఎంచేతంటే ఈ ఒరిజినల్స్ ఆయన ఎప్పుడు కావాలంటే ఇప్పుడు రూపం ధరిస్తాడు మహానుభావుడు. ఆయనలో లేని సౌందర్యం అంటూ లేదు గనక మహామాయామోహిని రూపంతో ఉన్న స్వామివారు ఆ రాక్షసుణ్ణి క్రీగంటితో చూస్తూ అన్నట. సాధు దైత్యేంద్ర వైతాత దైవీయంచ భవిష్యతి రతిప్రియా సునిపుణ భవాం యది భవిష్యసి. రాక్షసరాజా, నేను నిజంగా నీ అనుకున్న సకల సామాన్య స్త్రీలలో సామాన్య స్త్రీని గాని సుమానే దివ్య స్త్రీని, నా దివ్యత్వం నాకు తప్ప మరొకరికి తెలియదు, నీవనుకున్న సాధారణ స్త్రీని కాను. నాకు ఒక నియమం ఉన్నది, మంచి రసికురాలిని నన్ను సంతోష పెట్టేటటువంటి పురుషుడు దొరికినప్పుడు పెళ్ళవక బాధపడుతున్నా. ఎందుకు పెళ్ళవలేదు, ఇంత సుందరీమణిగా అనొచ్చు నువ్వు, సుందరీమణిని కాబట్టి నాకు ఇబ్బంది, నాకు సరిపోయే పురుషుడు దొరకలేదు. ఎవడో దిక్కుమాలని ఏం కట్టుకుంటాం. ఈ లోకంలో ఏ పురుషుడిని చూసినా అందం ఉంటే చురుకుతనం ఉండదు, చురుకుతనం ఉంటే అందం ఉండదు, ఈ రెండు ఉంటే జుట్టు ఉండదు పట్టతల. పోనీ మంచి జుట్టు ఉంది అనుకుంటే వార్ధక్యం వచ్చేస్తున్నది, పాండిత్యం ఉండదు, ఏదో ఒక లోపం. ఆవిడకి ఇన్ని లోపాలు కనిపించాడు విష్ణుమూర్తి గారి. ఇప్పటి ఆయన్ని మెప్పించేది ఈ సృష్టిలో, బ్రహ్మగారి సృష్టిలో స్వామిని మెప్పించేవాడు ఒకడో ఉండడు. కానీ నేను ఒక ప్రతిజ్ఞ చేశా, నన్ను వీణ మొదలైన వాటిల్లో మెప్పించేవాళ్ళు, నేను చెప్పిన మాట వింటే అటువంటి వాళ్ళు, వాళ్ళల్లో ఒక వ్యక్తిని చూసి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అన్నదట. దొరికేసింది అనుకున్నాడు ఈయన ఈ రాక్షసుడు. సుందరి, నేను అందంగా లేనంటావా? ఆహా ఆహా, చూసుకో నా మొహం, అంచేత నన్ను వివాహం చేసుకోవా అన్నట. ఓహో, నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా అంది ఆవిడ.
ఏమిటి సుందరి నా మొహం అద్దంలో చూసుకున్నప్పుడు ఎంత ముద్దు వచ్చేస్తాను, గాడిదైనా మరి గాడిద పిల్ల గాడిద ముద్దు కాదు, ఇటు కాకి పిల్ల కాకి ముద్దు అన్నారు. మనిషి ఎలా ఉన్నా వాడు పగలు చూస్తే రాత్రి కల్లోకి వచ్చేలా ఉన్నా, దిక్కుమాల నల్లగా ఉన్నా ఇంకో రకంగా ఉన్నా నేను అందంగా లేనా అని అంటారు. సహజం, తన శరీరాన్ని తాను మెచ్చుకోకపోతే ఎవడు మెచ్చుకుంటాడు, బయట వాడు మెచ్చుకుంటాడు. ఏమిటి ఎవరు మెచ్చుకోనప్పుడు మన మనమే మెచ్చుకోవాలి, ఎప్పటికప్పుడు నా అంత అందగాడు లేరు అనుకోవాలి. అందుకని వీడేమన్నాడు సుందరాంగి అలా చూచి ఏసడించకు, అబ్బా గాడిదలు అంటే ఎంత అందంగా ఉంటాయి, అందులో నవయౌవనంలో ఉన్న గాడిదని నేను, అడ్డంగా ఉండే గాడిదని నేను, ఆహాహా నా సౌందర్యం చూడన్నట. ఓరి రాక్షస దివ్య స్త్రీని నేరెక్కడ, ఈ గాడిద ఒక పైగా నువ్వు గొంతిప్పితే చచ్చిపోతున్నాం, కర్ణకఠోరం చెవులు పగిలిపోతున్నాయి. పురాణం పద్మాగర్ గారు చెబితే వింటారు కానీ దిక్కుమాలాడు, నువ్వు వచ్చి మాట్లాడితే ఒక్కడే వింటాడు, మొత్తం గుడి అంతా ఖాళీ కదా, ఒక్కళ్ళు ఉండరు కదా అనగానే వాడు బెదరలేదు చెదరలేదు, ఏసడించుకోకు సుందరంగి, సామాన్యుడు అనుకోకు, నేను మద్యపానం చేస్తే నా కంఠమే మారిపోతుంది, ఆ దొరికాడరా వీడు అనుకున్నది మోహిని. వీడికి కావలసింది అదే స్వామివారికి కూడా. అయితే మద్యపానం చేసి నువ్వు నేను పెట్టే పరీక్షలో నెగ్గుతావా, ఒప్పుకుంటున్నా, ఒక్క సంగీతం తప్ప ఇంకేదైనా అడుగు. సంగీతం నేను పాడితే కొంచెం ఇబ్బంది లోకానికి, లోకాన్ని ప్రపంచ ప్రళయకాలంలో నాశనం చేయాలనుకున్నప్పుడే నా సంగీత కచేరీ పెట్టాలి, ఒత్తప్పుడు పెట్టకూడదు అనగానే సరే అయితే పుచ్చుకో అని పక్కనే వారుడు ఇవాకి ఒక స్పెషల్ మద్యం తయారు చేశాడు, ఈ తాగితే లోపల నిజాలు తన్నుకు వస్తాయి అలాంటి మద్యం అనమాట, ఇంక దాన్ని ఎక్సైజ్ వాడు పట్టుకోలేదు బాబు అని చేత అటువంటి అద్భుతమైన దివ్య మద్యం స్వామివారు స్వయంగా తయారు చేసి ఇచ్చారు అని చేత ఆ మద్యం ఇవ్వగానే పుచ్చుకున్నాడు వాడు. కొంచెం కొంచెం కాదు ఏకంగా గరగరగర తాగేశాడు పట్టుదల కోసం, తాగ్గానే వాడికి శరీరం ఏం పనిచేయడంలా, అలా కళ్ళు వేర్లు గమ్ముతూ ఉండగా సుందరి చూసావా ఇప్పుడు ఎలా ఉన్నానో, నా మూతి ఎలా ఉంది, నా ముక్కు ఎలా ఉందంటే జగన్మోహిని ఎంత ముచ్చటగా ఉందో, ఆ ముట్టి ఆ దంతాలు అబ్బాబ్బా పారపళ్ళలాంటి నీ పళ్ళు చూస్తూ ఉంటే ఆ భూలోకంలో పెళ్లి కాని యువతీమణులు ఒక ప్రకటన ఇచ్చుంటే నీ దగ్గర పడిపోయేవారు కదరా. చాలా మందికి పెళ్లిళ్ళు ఒక నానా బాధ కొడుతున్నారట, కట్నం లేకుండా నిన్ను చేసుకోవడానికి చాలా మంది ఇష్టపడతారు ఆడవాళ్ళు. అయ్యో వీరాది వీరా, నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇప్పుడు నేను సంసిద్ధురాలని, కాని ఇంకా ఏమిటి కాని అన్నాడు. అసలు రహస్యం ఎక్కడే ఉంది, నువ్వు ఇలా తాగి ఎప్పుడైనా రోడ్డు మీద పడి చచ్చిపోయావు అనుకో, అప్పుడు మనం నేను విధవన అయిపోతాను కదా, ఇబ్బంది కదా. తొందరి నీకు ఆ భయం అక్కర్లేదు అన్నాడు వీడు. అనగానే వెంటనే మళ్ళీ భయం అక్కర్లేదని నీవు చెబితే కాదు సుందరి, సుందరాకార నిన్ను నిజంగా ఎవడన్నా చంపితే నేను అంత తేలికే దశవాదం అనుకుంటున్నావు ఏంటి, నేను దావును నాకు శివుడు వరం ఇచ్చాడు అన్నట్టు ఈయన తాగిన వేకల్లో. ఏం వరం ఇచ్చాడు చెబితే చేసుకుంటావా నన్ను, ఆ తప్పనిసరిగా చేసుకుంటానని అయితే చెప్పేస్తున్నాను వీడుకో జాగ్రత్త. వాడికి మూతి కదిలిపోయింది, శరీరం అంతా కదిలిపోయింది, అడిలిపోతున్నాడు వాడు, శరీరం వణికిపోతున్నది, ఆ తాగుడు వైపు అంత ఓవర్ అన్నమాట. అందులో స్వామివారు ఇచ్చిన ప్రత్యేక మద్యం కదా అది, నేను తాగిన వైఖంలో ఉన్నప్పుడు నన్ను సగం తోడేలు సగం మనిషి అయినటువంటి జంతువు కనుక నన్ను పట్టుకు పీకేస్తే నేను చచ్చిపోతా, ఇంకా నేను చాలా సరే అని చెప్పి నన్ను చంపేవాళ్ళు ఎవరు లేరు అన్నట్టు. అమ్మ దొరికేవారు అడుగుతున్నాడు వీడి నోటితోనే కట్టేసరికి ఇప్పుడు విషయం, వీడు తాగిన వైఖంలోనే ఉన్నాడు, అలా వైఖంలో ఉన్నప్పుడు తోడేలు తల మిగతా శరీరం నారాయణ రూపం ఉండేటటువంటి రూపం చేతిలో చస్తాడు. ఇంకా విజృంభించేశాడు ఆయన, సకలం వైన చరాచరంబులకు సాక్షాద్రక్షణ వ్యాప్తి పూనికతో చేయుతలం పుగెత్తి విభుధానీకంబు పొంగారగా వృక నారాయణ దేహధారుడయి ఠీవిన్ దంభ విస్ఫారిత ప్రకటాభీలఖరాసురంగముదిని పద్మాక్షుడత్యుగ్రుడై. ఎప్పుడైతే వాడి నోటితో వాడు చెప్పేశాడో ఉన్న విషయం జగన్మోహిని రూపం విడిచిపెట్టేశారు శ్రీమన్నారాయణుల వారు, ఆ క్షణమే తలంతా తోడేలు మిగతా శరీరం నారాయణ రూపం, ఉరుక నారాయణ అవతారం అంటారు దీనిని, ఉరుక అంటే తోడేలు నారాయణ నరసింహ అవతారం లాగే ఇది కూడా ఒక దివ్య అవతారం. ఈ విధంగా వృకనారాయణ రూపం ధరించి స్వామి విజృంభించి అమాంతంగా మెదడు దూకి వాడి శరీర అవయవాలని పట్ట 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 కొరికి అప్పడాలు నవిలేసినట్టుగా నవిలేసేవాడిని పూర్తిగా భక్షించి రక్తమాంసాల్లాగే సంహరించేశాడు. ఆ విధంగా వాడి వరం వాడిని చివరికి అంతం చేసింది. ఎప్పుడైనా ఎన్ని వరాలున్నా లోకాలని పీడించే దుర్మార్గులు లోక కంటకులు నశించి తీరుతారు. వాడిని చంపేసి నిజరూపం దధానాసౌ భగవాన్ శంఖ చక్రధృతు పీతాంబరధరో లక్ష్మ్య వనమాలా విభూషితగా. ఆ క్షణమే శ్రీమన్నారాయణుడు ఆ రాక్షసుని సంహరించగానే తోడేలు నారాయణ రూపంతో ఉన్న రూపం విడిచిపెట్టి అందమైన శంఖ చక్ర గదా పద్మాలు ఉండే చతుర్భుజాకారంతో పట్టు వస్త్రంతో పసుపు పచ్చ పట్టపైగా ఆయన పీతాంబరధారి. పీత అంటే పసుపు అని చెప్పుకున్నాం మనం చాలా పర్యాయాలు. పసుపు వస్త్రం కట్టుకుని అమ్మవారు లక్ష్మీదేవితో పాటుగా వనమాలా విభీషితుడై ప్రత్యక్షమవగానే ఆ క్షణమే దేవతలు చేరారు. ఓం నమో నారాయణాయ తుభ్యం నమః అని స్తోత్రం చేస్తూ ఉంటే శివుడు అక్కడ ప్రత్యక్షమై దాసోహం తవ మాధవ నేను నీ దాసుడిని అన్నమాట ప్రకారం నీకు సేవ చేస్తానన్నట్ట. విష్ణుమూర్తి నవి, స్వామి నువ్వు నాకు సేవ చేయడం కోసమే ఈ ప్రతిజ్ఞ చేశావని నాకు తెలుసు. నీకు నాకు తెలియనిదేముంది, ఇద్దరం ఒకటే. నేను నీ భక్తుడిని, నువ్వు నా భక్తుడి, ఒకళ్ళకొకళ్ళు సేవ చేసుకోవడం కుదరదు. కానీ నాకు నీ ప్రతిజ్ఞ రాబోయే అవతారంలో ఉపయోగపడాలి. ఇది కృతయుగం. త్రేతాయుగంలో భయంకరుడు లోకకంటకుడు రావణుడు పుట్టబోతున్నాడు. జయ విజయులు శాపవశాత్తు హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా రావణ కుంభకర్ణులుగా శిశుపాల దంతవక్తులుగా మూడు అవతారాలు ఎత్తుతారు. అందులో రెండవ అవతారం రావణ కుంభకర్ణులు. అప్పుడు ఆ రావణాసురుణ్ణి సంహరించడం కోసం నేను రాముడు అనే పేరుతోటి హఠాత్తుగా నేను అవతరిస్తా. అవతరించినప్పుడు నాకు ఉపకారం చేయడానికి సేవ చెయ్యడం కోసం నీవు కపిరూపంతో అవతరించు, ఆంజనేయుడు అనేటటువంటి పేరుతో అవతరించు అనగానే సంతోషం. నా కోరిక అదే. తతో రావణ నాశాయ యదా దశరథాత్మజ భవామ్యకం రామరూపో దాసస్త్వం పరమేశ్వర పరమేశ్వర. ఆయన చెప్పాడు రావణ నాశనం కోసం నేను దశరథుని కొడుకు దాశరథిగా వస్తా రాముడిగా. అప్పుడు రామరూపంలో నువ్వు నాకు దాసుడవై అసలు దాసభక్తి నవవిధ భక్తుల్లో దాస్యం కూడా ఒక భక్తే కదా. శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం ఇవి తొమ్మిది భక్తి మార్గాలు. ఇందులో సేవ చేసే భక్తి అద్భుతమైన భక్తి, అదే దాస్యభక్తి. ఆ దాస్యభక్తి అంటే ఏమిటో లోకానికి చూపించు, దాసుడంటే ఇలా ఉండాలి అని ప్రపంచానికి అందించు అన్నట్ట ఆయన సంతోషించాడు. అందుకే శివుడికి కేశవుడికి భేదం లేదని ఈ ఘట్టంలో మళ్ళీ చెప్పారు. శివయేవ హరి సాక్షాత్ హరిదేవ శివస్మృత ఉభయోరంతరం నాస్తి భేదకృత్తు పాపమశ్నుతే. శివుడే విష్ణువు, విష్ణువే శివుడు, హరియే హరుడు, హరుడే హరి. ఈ ఇద్దరికీ భేదం లేదు. అంచేత వారిద్దరికీ ఎవరైనా దుర్మార్గులు తేడా ఉంది, శివుడు వేరు విష్ణు వేరు, శివుడిని పూజించి విష్ణువుని మానే, విష్ణువుని పూజించి శివుడిని మానే అని చెబితే ఆ పాపాత్ముడు సర్వనాశనం అవుతాడు, నరకాల పాలవుతాడు. ఈ ఇద్దరి విషయంలో ఎక్కడా పొరపాటు చేయకూడదు. మనం ఆ ఇద్దరికి ఐకమత్యం పాటించాలి. ఇటు వీర వైష్ణవులు శివుణ్ణి ద్వేషించిన, ఇటు వీరశైవులు విష్ణువుని ద్వేషించిన ఇద్దరు నరకానికి పోతారు. స్వయంగా విష్ణుమూర్తే నారదునితో ఇలా చెప్పేట, మద్భక్త శంకర ద్వేషి మద్వేషి శంకర ప్రియ తావుభౌ నరకం యాంతి యావచ్చంద్ర దివాకరో. నారదా, నా భక్తుడు శివుణ్ణి ద్వేషిస్తాడు, శివభక్తుడు నన్ను ద్వేషిస్తాడు. ఆ ఇద్దరు పాపాత్మరే, ఆ ఇద్దరు నరకానికి పోతారు సూర్యచంద్రులు ఉన్నంత కాలం అన్నారు. ఇక ఆ తరువాత హనుమత్స్వామి భూలోకంలో అవతరించడానికి, అంటే శివుడు హనుమంతుడిగా అవతరించడానికి ముందు ఒక ప్రతిజ్ఞ రెడీ అయిపోయింది, సిద్ధమైపోయింది రంగం. అత్యంత ప్రాచీన కాలంలో ఒక తమాషా జరిగిందట. హనుమ జన్మ వృత్తాంతం విని తీరాలి, అత్యంత పవిత్రము అన్నాడు. ఇది విన్నంత మాత్రం చేతనే పుట్టుకలో వచ్చిన పాపాలు భవదోషములు అంటారు అవన్నీ పోతాయి. ఒకప్పుడు భూలోకంలో రాక్షసుల బాధ పెరిగిపోయింది. పరమ పాపాత్ములైన రాక్షసులు అంతకంతకీ విజృంభిస్తున్నారట. దేవతలంతా కలిసి బదరీవనంలో తపస్సు చేసుకుంటున్న నారాయణ మహర్షి దగ్గరికి వెళ్ళారు. నరుడు నారాయణుడిగా విష్ణుమూర్తి వచ్చాడుగా అక్కడ తపస్సు చేస్తున్నాడు బదరిలో. అక్కడికి వెళ్ళి నారాయణ ప్రభు రక్షించమన్నారట. బాధంతే రాక్షసాక నిత్యం నరనారాయణ ప్రభు ఏతేషాం తు వధోపాయం క్షిప్రం కర్తుమిహార్హసి. ఓ నరనారాయణులారా, మహానుభావులారా, రాక్షసులు పెరిగిపోయారు తరచుగా యుగాలలో. అప్పుడప్పుడు రాక్షసులు విజృంభించి ప్రాణం తీస్తున్నారు. ఈ రాక్షస బాధని మేము తట్టుకోలేకపోతున్నాం. నువ్వే మమ్మల్ని రక్షించాలి. ఆర్తులమైన మమ్మల్ని కటాక్షించకపోతే ఎవరు రక్షిస్తారు అని పరిపరి విధాలుగా ప్రార్థన చేస్తే ఆయన ఒక క్షణం ఆలోచించాట. దివ్య దృష్టితో చూశాడు. నాకు మనస్సులో ధ్యానంలో తట్టింది, సందేహం లేదు. భయంకర రాక్షసుల్ని నాశనం చేసి భూమి మీద చిరజీవిగా ఉండి ప్రజల కష్టాలు తొలగించి భూత ప్రేత పిశాచ బాధ తొలగించే ఒకనొక పవిత్ర దివ్య మూర్తి తొందరలో అవతరించబోతున్నాడు. ఆ మహానుభావుడు సకల దేవతాస్వరూపుడై ఉంటాడు అని పలికి ఇత్యుక్త్వా స్వాత్మన తేజ సమాకృష్య జనార్దన. ఇలా పలికి ఏం చేశాడు? స్వాత్మనస్తేజ సమాకృష్య జనార్దన. తనలో ఉన్న దివ్యశక్తిని, తేజస్సుని బయటికి తీసుకొచ్చాడు. స్వీయ శక్తి అనమాట అది, మహా తేజస్సు అది, గొప్ప కాంతి అది. ఆ కాంతిని ఒక ముద్ద కింద బయటికి లాగాట. ఆ తర్వాత ఏం చేశాడు? ఆ ముద్దలో బ్రహ్మణశ్చ సురాణాంచ తేజసాకమిసితు. తనలో ఉన్న దివ్యశక్తిని కొంత బయటికి తీశాడు. ఆపై బ్రహ్మలో నుంచి ఒక తేజస్సు, శివుడిలో నుంచి కొంత తేజస్సు, ఇంద్రాది దేవతల నుంచి అందరిలో నుంచి కొంచెం కొంచెం తేజస్సును బయటికి లేగాడు. ఈ అన్ని తేజస్సుల్ని కలిపి ఒక ముద్ద చేశాట, తెల్లని పిండి ముద్దలా తయారు చేశాట అద్భుతంగా. మామూలుగానే ఒక్క తేజస్సు గొప్పదంటే ఇంతమంది దేవతల దివ్య తేజస్సులన్నీ కలిపి ఒక ముద్ద చేస్తే అది ఇంకంతకంటే గొప్ప ముద్ద ఏమున్నది? అది మహాఫలం అన్నారు. ఆ ముద్దను ఏం చేశాడు? వెంటనే శివుడికి ఇచ్చాడు. పరమేశ్వర, ఇందరు దేవతల తేజస్సుని ముద్ద చేసి పండుగా నీకు ఇచ్చాను. ఈ పండుని మొయ్యగలిగే శక్తి, భరించగలిగే శక్తి, మృంగగలిగే శక్తి కేవలం నీకు మాత్రమే ఉన్నది. ఈ సకల దేవతా శాకమైన తేజో తేజస్పిండాన్ని నువ్వు భుజించు, మింగు అన్నట్టు. వెంటనే ఆయన దాన్ని సేకరించాడు. ఇది కొంతకాలం నీలో అట్టే పెట్టు, దీనిలో నుంచి ఒక మహాపురుషుడు పుడతాడు, నీలోంచి పుట్టాడు కాబట్టి నీ స్వరూపుడు అంటారు ఆయన్ని అన్నాడు ఆయన. శంకరుడు సంతోషించాడు. ఆయనకు తెలుసుగా తాను సేవ చేస్తాను విష్ణుమూర్తికి అని ప్రతిజ్ఞ చేశాడు. అందువల్ల విష్ణు ఎప్పుడు రాముడుగా పుడతాడా, అప్పుడు తాను ఈ రూపంతో పుట్టి వానర రూపంతో పుట్టి సేవ చేద్దామని ఎదురు చూస్తున్నాడు. ఈ తేజస్సు అలా వానర రూపంలో అవతరించడం కోసం జాగ్రత్తగా అట్టే పెట్టుకున్నట్ట. ఇలా ఉండగా ఒకనాటి దివ్య విశేషం, కైలాసంలో ఈ శివ తేజస్సు, ఈ అన్ని దేవతల తేజస్సు శివుడిలో ఉన్నప్పుడు పార్వతీదేవి వచ్చింది. ఏమండి, ఈ ప్రదేశం విడిచిపెట్టి ఎక్కడికైనా వెడదామండి, కాసేపు విశ్రాంతి కాదు. ఏ అప్పుడు చూసినా మనం కైలాసంలోనే ఉంటున్నాం, ప్రజల్ని రక్షించడానికి వెడుతున్నాం తప్ప మనకిగా మనం హనీమూన్కి వెళ్ళలా. ఏ ట్రిప్కి ఒక్క భక్తుడు మనల్ని వెడనివాడు, వెడితే ఎక్కడికెడితే అక్కడ కంపు చేసేస్తున్నారు. మన కోసం దేవాలయం కడితే ఆ దేవాలయాలను కూడా గవర్నమెంట్ ఆక్రమిస్తున్నది. ఈ బాధలు పడలేకపోతున్నాం. మనిద్దరం ఏకాంతంగా ఎవరికి దొరకకుండా కొంతకాలం ఎక్కడికైనా పోదాం అది అనగానే, సరే ఎక్కడికి వెడదాం? భూలోకంలో వెంకటాచలము అని పేరు కలిగిన ఉన్నది, అదే ఏడు కొండల వాడిది. ఆ వెంకటాచలం దగ్గరికి వెడదాం, అక్కడ హాయిగా విహరిద్దాం అని అనగానే సరే అని అన్నట్ట స్వామి. ఇద్దరూ కలిసి వెళ్ళారు. వెంకటాచలం దగ్గర కొంత దూరం వెళ్ళగా వెం అని పొట్టిగా అనకూడదు, వెంకటాచలం అది. వేం అంటే పాపము, వేం కటతీతి వెంకట అన్నారు. పాపములను నాశనం చేసేది, ఆనందప్రదమైన దివ్యధామం అది. అక్కడికి వెళ్ళారు. అక్కడ ఒక దివ్య సరస్సు దాటి వెళ్ళారు. వెళ్ళగా వెళ్ళగా ఒక చోట ఒక తమాషా, ఎటు చూచిన తుమ్మెదల చంకారాలు, పువ్వుల యొక్క సువాసనలు, పళ్ళ యొక్క మధురిమలు వీటితో కనపడుతున్న ప్రదేశంలో ఒక ఆడ మగ కోతి కూర్చుని పేలు చూసుకుంటూ చక్కగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ అవుడు ఈడు అని చేతులు ఊపుకుంటూ, ఎలా అయితే ఈ ట్యాంక్ బండ్ల దగ్గర అక్కడ మానవులు తిరుగుతుంటారు, మూడు పిల్లలు, మూడు పిల్లలు అనడం కంటే ప్రేమికులు అన్నమాట. దిక్కుమాలి ప్రేమికులను కూడా అనకూడదు కలియుగంలో, కాముకులు వీళ్ళు. అలాగా ఈ కోతులు కూడా చక్కగా రెండు జంట జంటగా తిరుగుతున్నాయి. ఏ వాటికి మాత్రం చేర్చలేదు ఏమిటి, అసలు దిక్కుమాలిన ఈ కోతులు కంటే ఆ కోతులు అనేవి ఆ ఒరిజినల్ కోతులు. మానవులేమో రూపం మానవుల రూపము, లోపలేమో వానర బుద్ధిని అంచేత పేరుకి నరుడు లోపల వానరుడు. అక్కడ నిజంగా వానరాలు కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే పార్వతీదేవి అందుక, ఏమండి ఈ వానరాలు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి, మనం కూడా వానర రూపాలతో విహరిద్దామండి అందుక. కానీ నువ్వేమంటేది అన్నాడు ఆయన. రకరకాల రూపాలు, సమస్త రూపాలు వాడివే ఆది దంపతులవి. వెంటనే ఇద్దరు కలిసి సహస్రాబ్ద ప్రమాణేన క్రీడిత్వా సమగాద్యుతి తత్తేజ పార్వతీ గర్భే నిధాయ విరరామక. పార్వతీ పరమేశ్వరులిద్దరూ కలిసి అక్కడ కోతుల రూపంలో చక్కగా వినించారు. స్వామివారేమో పుం వానరం, ఆవిడ స్త్రీ వానరం, వానర స్త్రీగా మారి ఇద్దరు తిరుగుతున్నారు. 1000 ఏళ్ళు విహరించారట అక్కడ. ఇంతలో శివుడు ఈ నారాయణమూర్తి ఇచ్చిన సకల దేవతల యొక్క తేజస్సు పిండం ఉందే, ఆ మొత్తం పిండం తీసేసుకుని తనలో దాచుకున్నాడుగా, దానిని తన అమోఘ రేతస్సుతో కలిపి అమ్మవారి గర్భంలో ప్రవేశపెట్టాట. అమ్మవారు గర్భం ధరించింది ఆ శివ తేజస్సు. ఇంతటి పార్వతి కూడా భరించలేకపోయింది, అమోఘమన్నారు ఆ తేజస్సు. అది లోపల నిప్పు కాల్చినట్టు కాల్చేస్తూ ఉంటే తట్టుకోలేకపోయింది ఆవిడ. స్వామికి ఈ రూపం విడిచిపెట్టి వెళ్ళిపోదామండి అన్నది. ఇద్దరు కైలాసానికి వెళ్ళిపోయారు. కైలాసానికి వెళ్ళగానే ఆవిడ అగ్నిదేవుణ్ణి పిలిచింది. ఓయి అగ్నిదేవయ్యలారా, వచ్చాడు ఆయన. ఈ శివవీర్యం నేను భరించలేకపోతున్నాను, నువ్వు అట్టే పెట్టు, నువ్వు అగ్నివి, అగ్ని అగ్ని కాల్చదు, అట్టే పెట్టుకో. శివుడు నువ్వు అగ్నిస్వరూపులే అని ఆయనలో పెట్టేసింది. అగ్ని కూడా కొంతకాలం భరించాక అగ్ని కూడా తట్టుకోలేకపోయాడు. అగ్నిని కూడా కాల్చివెయ్యగలిగే మహా తేజస్సు అది. తట్టుకోలేక అమ్మబాబు అని వాయుదేవుడి చేతిలో పెట్టాట. వాయుదేవ నువ్వు అటు ఇటు తిరుగుతూ ఉంటావు కనుక ఆ మొత్తాన్ని మోసుకుంటూ పరిగెత్తూ నేను భరించలేను అన్నట్ట. కొంతకాలం వాయువు, శివుడు వాయుస్వరూపుడు, అందుకే వాయు ప్రాణం అన్న శివప్రాణం ఒకటేగా మరి కారణం అయింది. ఆ వాయులింగం ఆయన, ఆ రూపంలో శివుడే తన తేజస్సుని మళ్ళీ మోసుకున్నట్ట. కొంతకాలం అలా మోసాడు ఆ రుద్రవీర్యాన్ని. ఆ కాలంలో సుపర్వము అని ఒక పర్వతం ఉన్నది, చాలా గొప్ప పర్వతం అది. దేవతలు కూడా ఆ కొండ మీద తిరుగుతూ ఉంటారు. సుపరువులు అంటే దేవతలు, దేవతలు తిరిగే కొండ గనక సుపర్వ పర్వతము అన్నారు దాన్ని. దాని మీద కేసరి అని ఒక మహావీరుడు ఉండేవాడు పూర్వం. 60,000 మంది వానరులకు ఆయన నాయకుడు, మహాబలవంతుడు, ఐశ్వర్యవంతుడు, మంచి బ్రహ్మచర్య వ్రతంతో కఠోరంగా తపస్సు చేశాడు ఆయన. రకరకాల దివ్య శక్తులు సంపాదించాడు. ఒకప్పుడు ప్రభాసము అని సౌరాష్ట్రంలో ఉంది కదా, అక్కడ సముద్ర తీరంలో ప్రభాస తీర్థం చాలా గొప్పది. అక్కడే ద్వారకా నగర వాసులంతా వచ్చి స్నానానికి వచ్చి చివరికి నాశనం అయిపోయిన స్థలం. అక్కడే సాందీపని అని పేరు కలిగిన కృష్ణుడి గురువుగారి కొడుకు మిలిగిపోయిన స్థలం అది. ఆ ప్రభాస తీర్థంలో ఋషులు చాలా కాలం తపస్సు చేశారు. అక్కడ శంఖం, శబలం అని రెండు మంచి మదపుటేనుగులు ఉండేవిట. అవి రాక్షసాంశతో పుట్టాయి. ఈ ఋషుల్ని తొక్కేయడం, వాళ్ళ ఆశ్రమాలు పడగొట్టేయడం, వాళ్ళ దండక మండలాలు విరగొట్టేయడం, ఒకటి కాదు ఈ ఋషుల్ని నానాబాధలో పెట్టేసేవి. పాపం ఋషులు తట్టుకోలేకపోయారు. అందరూ కలిసి ఈ సుపర్వ పర్వతాన్ని పరిపాలిస్తున్న కేసరి అనే వానర వీరుడి దగ్గరకు వచ్చారు. ఓ కేసరి, నీవు కేసరితో సమానమైన వీరుడివి, మహావీరుడివి సందేహం లేదు. అందులో ఇదిగో ఏనుగులు వచ్చి మా ఆశ్రమాలన్నీ నాశనం చేసి పారేస్తున్నాయి, మమ్మల్ని కాపాడమనగానే ఈయన పరుగు పరుగునొచ్చాడు. ఎక్కడున్నాయి ఆ శంఖం, శబలం అంటూ వచ్చి విజృంభించి వాటి మీద దూకి వాటి తొండాలు పుచ్చుకుని గిర్రగిర్ర తిప్పి బండరాతి మీద వేసి బట్టలు బాధేస్తారు చూడ సాకళ్ళు. అలా బాధి 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 ఆ ఏనుగుల్ని తుక్కు కింద కొట్టి చంపి పారేసేట. అప్పుడే ఆయనకి కేసరి అనే సార్థక నామం ఇచ్చారు.